స్టూడెంట్ వెహికల్స్ చేస్తే సూపర్వైజర్ పోజు కొట్టేసినట్టు. స్తోత్రం ఏమో వాగ్దేవత రాశారు. ఆవిడేం చెప్పింది, ఏం గాబరా పడకండి, ఏం ఆశ్చర్యపోకండి, నాకు తెలుసు ముందేను, నేను ముందే వాళ్ళని ఈ సహస్రనామ స్తోత్రం రాయమన్నాను అన్నారు. అంకితం నామ దివ్యే మమ ప్రీతి విధాయకై తక్షణధ్వం సదాయుయం స్తోత్రం మత్ప్రీతి వృద్ధే. అంచేత ఇది వెబ్సైట్ లో పెట్టేశాను నేను, అంకితం చేశాను. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోండి. మీరు దీన్ని ఉపయోగించుకుంటే నేను చాలా ఆనందిస్తాను. 43 ప్రవర్తయధ్వం భక్తేషు మమ నామ సహస్రకం ఇదం నామ సహస్రం మే యో భక్త పఠతి సకృత్. అంతేకాకుండా ఇంకా మీరు పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కర్లేదు, రీసెర్చ్లు అవి అంతా కూడా నేను మీకు ఇచ్చేసాను. ఏం చేయాలో ఇంకా దీని ఆధారంగా మీరు ప్రాజెక్ట్స్ తయారు చేసుకుని నాకు పంపిస్తూ ఉండండి, నేను దాన్ని శాంక్షన్ చేసేస్తూ ఉంటాను. దానికి కావాల్సినటువంటి వనరులు డబ్బులు అంతా నేను మీకు ఇచ్చేస్తూ ఉంటాను. ఇంకొక లలితా దేవిని మీరు చేస్తే మీకు వచ్చే లాభాలన్నీ అందువల్ల వస్తాయి. ఆ ప్రాజెక్ట్స్ ఏంటో మీకు తెలియాలి. సమే ప్రేత మోగ్యాయ తస్మే కామాంద దామ్యహం శ్రీచక్రేమాం సమర్జత్వా జప్త్వా పంచదశాక్షరీ. అంచేత మీరు ఈ రహస్యనామ స్తోత్రంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ లామాల వెనకాతలు ఉన్నటువంటి రహస్యాన్ని మీరు తెలుసుకోవాలి అంటే ఏం చేయాలంటే శ్రీచక్రేమాం సమర్జ. శ్రీచక్రం అంటే ఇది ఇది, కానీ ఇది శ్రీచక్రం కాదు, దీని పేరేంటిది, ఇది ప్రపంచంలో 4 ఏళ్ల కిందటి వరకు లేదు ఎక్కడ. శ్రీచక్రానికి దీనికి ఒక చిన్న మాడిఫికేషన్ ఉంది. ఆ మాడిఫికేషన్ ఎలా జరిగిందో, ఏ విధంగా జరిగిందో, ఆ మాడిఫికేషన్ ఏంటో మీరు ఆ శ్రీచక్రాన్ని అర్చిస్తున్నప్పుడు చెప్తాం. దీన్ని ఏం పేరు పెట్టామన్నా మహాకాల చక్రవర్తి యంత్రం అని పేరు పెట్టాం. శ్రీచక్రం మాం సమర్జర్పించా అనకుండా ఇప్పుడు మనం ఏమనుకోవాలి, మహాకాల చక్రవర్తి మాం. మరి ఆవిడ లలితాదేవి, మరి నా దగ్గర ప్రూఫ్స్ సర్టిఫికేట్స్ శాంక్షనింగ్ అథారిటీస్ ఏమీ లేవు. ఉన్న అథారిటీ ఏంటి అంటే ఇది ఒకటే, జప్త్వా పంచ దశాక్షరి. దాని తర్వాత మీరు శ్రీచక్రాన్ని పూజించాలంటే దీన్ని పూజించాలి, దాని తర్వాత ఏం చేయాలి, పంచదశాక్షరి మంత్రాన్ని జపించాలి. అక్కడ కూడా మనం ఒక స్టెప్ ముందు వేసేసాం, క్షోమిషి చేసాం. 15 అక్షరాలు కాకుండా ఇంకొక అక్షరాన్ని మనం కలిపాం. పశ్చాన్నామ సహస్రమే కీర్త ఏన్మ తుష్టయే. చదివారా ఇవాళ లత సహస్రనామం? చదివారు కదా. అంచేత అది అర్చలు చేసిన తర్వాత మీరు సహస్రనామం చదివేసుకోండి. కీర్త ఏన్మ తుష్టయే, నేను ఇష్టపడటానికి మీరు ఈ పని చేస్తే చాలు. మాం అర్చేతువా మాం విద్యాం జపతువా నవా. ఈ మహాకాల చక్రవర్తి యంత్రాన్ని మీరు పూజించకపోయినా విద్యాం, విద్యాం అంటే షోడశీ విద్య, దాన్ని జపించకపోయినా పర్వాలేదు. కీర్త ఏన్నామ సహస్రం మిదం మత్ప్రీత ఏ సదా మత్ప్రీత్యా సకలాం కామాన్ లభతే మాతృ సంశయ. నాకు ఇది చదవటం చాలా ఇష్టం. ఏది చదవడం? సహస్రనామ పారాయణ చాలా ఇష్టం. అంతేత మీరు శ్రీచక్రాన్ని ఉపాసన చేసినా ఉపాసించకపోయినా, పంచదశ చదివే మంత్రాన్ని ప్రార్థన చేసినా చేయకపోయినా, కనీసము ఏం చేయాలి, పారాయణ చేసుకుంటూ ఉండండి. తస్మా ఇంచేత ఇది నాకు చాలా ప్రీతి కలగజేస్తుంది. ఇది నాకు ప్రీతి కలగజేస్తే తస్మాత్ కామాన్ దాన్ని, మీ యొక్క కోరికలన్నీ కూడా నేను ఏ విధమైనటువంటి సంశయము లేకుండా తీరుస్తాను. ఎలక్ట్రిసిటీ లాజ్ని కరెక్ట్ గా మీరు ఉపయోగిస్తే మీకు గాలి కావాలంటే గాలి వస్తుంది, వెలుతురు కావాలంటే వెలుతురు కావాలిస్తుంది. ఇంకోళ్ళకి షాక్ కొట్టించాలంటే షాక్ కొట్టించగలం. అంటే కదా వెళ్తారు. దాంట్లో మీకు అవి వస్తాయి, పాజిటివ్ టెండెన్సీస్ వస్తాయి, నెగటివ్ టెండెన్సీస్ వస్తాయి. కానీ ఎప్పుడు రూల్స్ తెలిస్తే, ఆ సహస్రనామ సహస్రంలో ఈ రూల్స్ అన్నీ కూడా ఉన్నాయి. తస్మాన్ నామ సహస్రమే కీర్త యద్వం సదాదరాత్. అంచేత ఆదరంతో విత్ రెస్పెక్ట్. ఎలక్ట్రిసిటీని మనం యూజ్ చేస్తున్నప్పుడు విత్ రెస్పెక్ట్ చేయకపోతే ఏమవుతుంది, మనకి షాక్ కొట్టేస్తుంది. అంచేత ఆదరాత్ అంటే ఉంగిపోయి బానిసలాగా చేయమని కాదు, ఆ నియమాలు తెలుసుకుని ఆ నియమాలను ఆదరిస్తూ కనుక మీరు సహస్రనామ స్తోత్రాన్ని పాఠం చేస్తే ఖచ్చితంగా మీ కోరికలన్నీ తీరుతాయి. హయగ్రీవాచ అయితేనా, ఇంకా ఉన్నాయి, పూర్తి చేసేద్దాం. ఈ 4-5 శ్లోకాలు రేపటి నుంచి అప్పుడు ఏం చేస్తామంటే మనం డైరెక్ట్ గా లలితా సహస్రనామాన్ని కలిగడం. తదా జయా తదారభ్య బ్రహ్మ విష్ణు మహేశ్వర శక్తయో మంత్రణి ముఖ్య ఇదం నామ సహస్రకం. అప్పటి నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ దేవతలందరూ కూడా లలితా సహస్రనామ స్తోత్రాన్ని అనుగుణంగానే జీవిస్తున్నారు. పారాయణ చేస్తున్నాను అంటే కండదాపడుతున్నాను కాదు, ఇందులో చెప్పబడినటువంటి నియమాల ద్వారానే వాళ్ళు పని చేసుకుంటున్నారు. పదం విభక్త్య సరితం లలిత పరితుష్టయే తస్మాదవశ్యం భక్తేన కీర్తనీయమిదమ్మునే. వాళ్ళందరూ బ్రహ్మా విష్ణు మహేశ్వరులు నారాయణులు గౌరులు దివ్యోగులు వీళ్ళందరూ కూడా వాళ్ల వాళ్ల పనులు సక్రమంగా చేయటానికి లలితా సహస్రనామం నుంచే ఎనర్జీ తీసుకుంటున్నారు. కనుక భక్తులైనటువంటి మీరు కూడా ఖచ్చితంగా దీన్ని పఠించండి. ఆవశ్యకత్వే హేతుస్తే మయా ప్రోక్తోమునీశ్వర ఇదానీం నామ సహస్రం వచ్చా నిశ్శబ్దయామిని. ఇది చాలా అవసరమైంది కనుక నేను మీకు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. రేపటి నుంచి మన
మొదటి శ్లోకంలోకి మనం ప్రవేశించబోతున్నాం.
శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కొండ సంభూత దేవ కార్య సముద్యత. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కొండ సంభూత దేవ కార్య సముద్యత. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కొండ సంభూత దేవ కార్య సముద్యత.
మొదటి నామములోనే కొన్ని విశేషమైనటువంటి సూచనలు చెప్పబడ్డాయి. హెడ్డింగ్ లోనే మనం ఆ సబ్జెక్ట్ అంతా తెలుసుకుంటాం. ఫిజిక్స్ అనగానే ఏం చెప్పబడుతుంది? ఫిజిక్స్ లో ఆ సబ్జెక్టే కావాల్సినటువంటి విషయాలు చెప్పబడతాయి. ఆ విషయాలు ఎన్ని పుస్తకాల్లో ఉంటాయి? అనేక పుస్తకాల్లో ఉంటాయి. అంతే, ఇక్కడ మీరు కూర్చుని అవగాహన చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు చాలా లోతైనటువంటి సబ్జెక్టుకి కేవలము వినేవాళ్ళు మాత్రమే, శ్రోతలు మాత్రమే. ఇది మనకి పూర్తిగా అంటుబడుతుంది అని మనకి తెలియదు, అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే నాకు కూడా మీతో పాటు వెంటనే చెప్పబడుతున్నటువంటి విషయాలు, మీరు ఎలాగ శ్రోతలో ఈ అద్భుతమైనటువంటి విషయానికి నేను కూడా శ్రోతనే. కేవలము చిన్న తేడా ఏంటి అంటే, దగ్గరగా ఉన్న శ్రోతని అనుకోవచ్చు. ఎందుకంటే నాకు కూడా ఇప్పుడు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాలు తెలియవు. ఏం చెప్పబడుతోందో అది ఏ రోజుకి ఆ రోజు మీరు చదువుకోకపోతే, దాన్ని సాధనలోకి పెట్టుకోకపోతే కాలక్షేపం అవుతుంది. దయచేసి మీ కాలాన్ని వేస్ట్ చేసుకోకండి. రేపటి నుంచి ఇవాళ సరే ఎలాగో వేస్ట్ చేసుకుందామని వచ్చేశారు. రాదలుచుకున్న వాళ్ళు మాత్రము ఖచ్చితంగా పూజకి ముందు రావాలి. ఇంచేతంటే మీరు ఆ పూజ చేయకుండా, లలితా సహస్రనామ పారాయణ చేయకుండా, లలితాదేవికి ఇష్టం ఉండదు అని ఆవిడే చెప్పింది కదా, నిన్న చదువుకున్నాం కదా, నామ పారాయణ ప్రీత. అదికి రాకుండా మీరు మధ్యన ఏదో వచ్చేసి ఏదో మీకు అర్థమవుతుంది అనుకునేటటువంటి దయచేసి అపోహలో ఉండకండి. అర్థము కాదు. ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది లలితా సహస్రనామ పారాయణ చేసుకుంటున్నారు, ఏమర్థమవుతుంది? అంతేత ఏదో మీరు వచ్చేసి రెండు ముక్కలు విన్నంత మాత్రాన లాభం ఉండదు మీకు. పూర్తి లాభం ఎప్పుడు వస్తుంది అంటే మీరు టైంకి రావాలి, దానికి తగిన మానసిక స్థితితో రావాలి, ఆ మంత్ర జపం చేసుకోవాలి. మంత్ర జపం చేసుకున్న తర్వాత సహస్రనామ పారాయణ అయినా చేసుకోవాలి. నేను మాత్రం అయినా అంటే ఒప్పుకోను. లలితాదేవికి పాపం తల్లి కనుక పాపం ఆవిడ కన్సెషన్స్ ఇవ్వచ్చు, కానీ నేను మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ కన్సెషన్ ఇవ్వను. అంతే, ఇవాళ నుంచే మొదటి రూల్ ఏంటి అంటే, లలితా సహస్రనామ పారాయణకి రానేటువంటి వాళ్లు దయచేసి క్లాసులో కూర్చోకండి. ఇవాళకి ఓకే, తెలియదు కదా మీకు. నేను రాలేమండి, చాలా సంతోషం, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఆ టైం మాకు అనుకూలంగా ఉండదు అండి, చాలా సంతోషము. మీకు అనుకూలమైనటువంటి టైం నేను పెట్టలేను. మీకు అనుకూలమైనటువంటి టైంకి ట్రైన్ రన్ అవ్వదు, కాలేజీ రన్ అవ్వదు. కాలేజీ టైంకి మీరు ట్యూన్ అవ్వాలి. కానీ ఒకటి మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఏం చెప్పబోతున్నానో అనేది మాత్రము నాకు తెలియదు, కానీ చెప్పేది మాత్రము పూర్తిగా ప్రాక్టికల్ గా ఉంటుంది. ఆ ప్రాక్టికల్ గా ఉన్నటువంటి దాన్ని మీరు ఎంత తొందరగా ఆచరణలో పెట్టగలుగుతున్నారో అనేది కూడా మీరు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఇంచేత మళ్లీ ఈ శ్లోకము మనం 5-6 సార్లు ఈ శ్లోకాన్ని చెప్పుకుంటాం మనం. శ్రీమాత శ్రీ మహారాజీ శ్రీమత్ సింహాసనేశ్వరి చిత్ అగ్ని కుండ సంభూత దేవ కార్య సముద్యత. ఇంచేత లలితా సహస్రనామము ఎవరు చదవాలి అంటే దేవ కార్య సముద్యత. దేవతల యొక్క పని, గురువుల యొక్క పని చేస్తాము అనేవాళ్ళు మాత్రమే మీరు లలితా సహస్రనామం చదివి మీ కాలాన్ని వేస్ట్ చేసుకోండి. మిగతా వాళ్ళకి ఫాలోఅప్స్ మాత్రమే ఉంటాయి. ఫాలోఅప్స్ అంటే మీకు తెలుసు కదా, ఇక్కడ మనం పూజ చేసుకోవటానికి ఒక అగరబత్తి వెలిగించుకున్నాం, తర్వాత ఎవరో వచ్చి అగరబత్తి ఆరిపోయిన తర్వాత వచ్చి అక్కడ కూర్చుంటే వాళ్ళకి సువాసన ఉంటుంది కదా, ఉండదా? అంతే వస్తుంది మీకు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి దేవతా కార్యాలను మీరు చేయకుండా మీరు లలితా సహస్రనామ పారాయణ చేస్తే ఏంటి అంటే ఆ పవర్ వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన జ్ఞానము వాసన మాత్రమే మీకు ఉంటుంది. అది చాలు, అది కూడా నేను వద్దంటనే, అది చాలు మనకి. మనకున్నటువంటి అది పెద్ద పెద్ద కోరికలు తీర్చుకోవటానికి లలితాదేవి అవసరం లేదు. లలితాదేవి నామాలు పారాయణ చేసిన స్థలములో ఉన్నటువంటి గాలి చాలు ఉపయోగించుకోగలిగితే. ఉపయోగించుకోలేకపోతే ఎక్కడున్నా ఒకటే, చెవిటివాడి ముందు శంఖం ఉదిన, కళ్ళు లేని వాడు చాలా అందమైనటువంటి బొమ్మ పెట్టినా ఎలాగో, తర్వాత తర్వాత మీకు లలితా సహస్రనామంలోనే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయాలన్నీ మీకు అర్థమవుతాయి. అంతేత దేవకార్య సముద్యత. దేవకార్య సముద్యత అనేటటువంటిది అర్థం ఏంటి? ఉద్యత అంటేనే లేవటం, నడవటం, చేయటం. సముద్యత అంటే వెల్ ప్లాన్డ్, ప్లాన్ వేసుకు చేయగలిగేటటువంటి వ్యక్తులకి మాత్రమే లలితా సహస్రనామం యొక్క ఆ అద్భుతమైనటువంటి రుచి లభిస్తుంది. ఒక ప్లాన్ అంటూ ఉండాలి, ఒక లక్ష్యం అంటూ ఉండాలి, ఒక గోల్ అంటూ ఉండాలి, ఒక ఎయిమ్ అంటూ ఉండాలి. మనం ఎక్కడికి వెళ్తున్నాం, రోజు విడిచి రోజు, ఒక రోజు తర్వాత ఒక రోజు, ఒక గంట తర్వాత ఒక గంట, మనం ఎక్కడికి వెళ్తున్నాం, పైకో సెకండ్స్ అనే ఒక విచిత్రమైనటువంటి టైం స్కేల్ కనిపెట్టారు సైంటిస్టులు. పైకో సెకండ్స్ అంటే ఎంతమ్మా? 10-12 సెకండ్లో ఎంత? 10-12 అంటే ఎన్ని కోట్లు నాకు తెలియదు. దాన్ని మళ్ళా మనం ఇప్పుడు క్యాలిక్యులేటర్ పెట్టి క్యాలిక్యులేట్ చేసుకుని ఎన్నో వంతో మనం చూసుకో. సెకండ్లో 10 కోట్ల వంతో 100 కోట్ల వంతో అవుతుంది. అది ఎందుకంటే 1,000,000,000 కదా, 1,000,000,000 అవుతుంది, అయితే 1,000,000,000 వంతు. అది సైంటిస్టులు సెకండ్లో. అది క్యాలిక్యులేట్ చేస్తే తప్ప ఈ కంప్యూటర్ టెక్నాలజీ డెవలప్ కాదు. దేవ కార్య సముద్యత అంటే 10-32 అంటే దేవుడికి తెలియాలి ఆ టైం. మీరు అంత ఫాస్ట్ గా మీరు మీ జీవితాన్ని దైవీ కార్యక్రమాలకి ప్రణాళిక బద్ధంగా వేసుకుంటే మీరు సంవత్సరాలే వేసుకోలేకపోతున్నాం మనం. సెకండ్లోనే 100 కోట్ల వంతు ఏం వేసుకుంటాం మనం? కానీ అది అవగాహన చేసుకోండి మీరు. దేవ కార్య సముద్యత, డివైన్ ప్లాన్ అనేది మీకు తెలియకపోతే, దైవీ ప్రణాళిక అనేది తెలియకపోతే లలితా సహస్రనామం మీకు ఎందుకు ఉపయోగపడదు. దేనికి ఉపయోగపడుతుంది అంటే ఇందాక నేను చెప్పాను కదా, అగరబత్తి వెలిగించుకుని ఆ అగరబత్తి సహాయంతో పరిపూర్ణముగా పృథ్వీ మండలాన్ని శాసించవచ్చు వాసనల ద్వారా. చందన యొక్క వాసన మీరు ఉపయోగించుకుంటూ నేర్చుకుంటే చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హరతే నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా. చందనాన్ని మీరు ఉపయోగించుకోగలిగితే ఈ పనులు జరుగుతాయి. మహత్తరమైనటువంటి పుణ్యము అంటే ఏంటి? మహత్తరం అంటే భూ భువ స్వహ లోకాల కంటే కూడా మించినటువంటి పుణ్యము చందనస్య మహత్పుణ్యం. పవిత్రం పాపనాశనం, పాపము అనేటటువంటిది మహర్లోకంలో ఉండదు. కేవలము ఈ కింద ఉన్నటువంటి ఈ 3 లోకాల్లోనే పాపము అనేటటువంటి మాట మనం వింటాం తప్ప దానిపైన ఉన్నటువంటి క్షేత్రాలలో పాపము అనేటటువంటి మాట ఉండదు. మహత్ పుణ్యం అంచేత ఎలాంటి పుణ్యాన్ని ఇస్తుంది? ఉచ్చలోకాలలో మహర్లోకం కంటే పైన ఉన్నటువంటి లోకాలలో మహర్లోకంలో కూడా ఉన్నది పుణ్యమే. అక్కడ అక్కడ ఉన్నటువంటి పుణ్యాన్ని కూడా మీకు ఈ భూలోకంలో అందజేయగలుగుతుంది. చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం. ఆపదాం హరతే నిత్యం, ఆపదను నిరంతరము మీకు రాకుండా కాపాడుతుంది. దాని తర్వాత లక్ష్మీ తిష్టతి సర్వదా. శ్లోకం అయితే తెలుసు గాని చందనాన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాగా. మీరు అర్థం చేసుకోండి, మనం ఏ విధమైనటువంటి విద్యను నేర్చుకోవడానికి కూర్చున్నాం. నాకు వచ్చినా నాకు రాదు. సైన్స్ లో రీసెర్చ్ చేస్తున్నప్పుడు బయటికి తెలీదు, సూపర్వైజర్ కి తెలీదు ఏమవుతుందో. మొదల టెస్టాలంటే ఉన్న జ్ఞానంతో పాటు చివరికి ఏం పీహెచ్డీ వస్తుందో చూద్దాం. కానీ ఆచరణాత్మకంగా ఉండాలి కదా. ఇంచేత ముందు మొదటి దీక్ష మీరు ఏం తీసుకోవాలంటే చందనాన్ని ఉపయోగించుకునేటటువంటి బుర్ర ఎలా ఉంటుంది మనం గుర్తుకోవాలి. అంతే తప్ప చందనస్య మహత్పుణ్యాన్ని ఇక్కడ పెట్టుకుని చందనమే లేకుండా ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. ఎలా ఉంటుంది, ఏదో సినిమాలో చూపించాడు కూడా, పైన ఏంటి కట్టాడు, నెయ్య ఏదో పెట్టి ఇక్కడ కూర్చుని వాడు తింటున్నట్టే ఉంటుంది మీ సాధనలంతా కూడా. ఇంచేత చాలా జాగ్రత్తగా లైన్లో పడాలి. మీరు దీన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. ఇంచేత ఈసారి ఎప్పుడైనా చందనస్య మహత్పుణ్యం అనుకుంటున్నప్పుడు మీరు చందనం పెట్టుకుంటాం అనండి తప్ప, చందనం ఉందని భావించుకుంటాను అంటే అలా జరిగిపోయిందని భావించుకో అంటాడు ఆయన కూడా. ఆయనే వెదయడం కాదు, అర్థమవుతుంది కదా. అంచేత దేవకార్య సముద్యత నిరంతరము ప్రతి క్షణము కూడా మన యొక్క జీవితాలు ఏ డైరెక్షన్ లో ఉండాలి, దేవకార్య సముద్యత ఎలా ఉండాలి అని చెప్పటానికే భాగవతం చదువుకోమని చెప్పేది. లలితా సహస్రనామంలో భాగవతానికి ఉన్నటువంటి లింక్ అది. అంతే తప్ప మా భార్య నా భర్త నా మాట వినండి, నా పిల్లలు నన్ను నేర్పిస్తున్నారండి, నాకు టైం దొరకటం లేదండి అంటే మీకు టైం దొరికినప్పుడు కాదు, తొందర ఏమీ లేదు. మీకోసం వెంపలు ఆడిపోవటం లేదు లలితాదేవి, మన కోసం గురువులు ఏమీ వెంపలు ఆడటం లేదు, అది గుర్తుంచుకోండి. మరి మీరేం చేస్తున్నారు మాస్టారు, నేనేం వెంపలు ఆడటంలే, ఎల్ఐసి పాలసీ తీసుకోమని సేల్స్ మెన్ చెప్తున్నప్పుడు మీరు తీసుకుంటే ఎల్ఐసి పాలసీలో వచ్చేటటువంటి లాభాలు కూడా మీరే, దానికి కట్టాల్సినటువంటి డబ్బు కూడా ఎవరు కడతారు, మీరు కట్టుకోవాలి, నేను కట్టను కదా. కానీ నాకు అదృష్టం బాగుంటే మీరు పాలసీలు తీసుకున్నారు కనుక అక్కడ నుంచి ఏదైనా లాభం రావచ్చు రాకపోవచ్చు, అదే విషయం. అంచేత అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీకు ఒక విచిత్రమైనటువంటి వేషాలు ఏటో అలవాటైపోయింది, మీకు టైం లేదు అనేటటువంటి వేషము, అటువంటి పిచ్చి పనులు ఇంకా చేయకండి, చాలా చాలా నష్టపోతారు మీరు. అది మీకు మాత్రమే నేను చెప్పటం లేదు, మీరు అర్థమవుతే ప్రపంచం అంతటికీ మీరు చెప్పాలి. ఇది ఈ కాలంలో నాకు టైం లేదు అనేటటువంటి మహామూర్ఖుడు ఎవడు ఉండడు. దాని తర్వాత నాకు మూర్ఖత్వం అయిపోయింది అనుకునే టైం కూడా మీకు ఉండదు. అంచేత ఈ వార్నింగ్ మాత్రం గుర్తుంచుకోండి. దేవకార్య సముద్యత ఈ దైవీ ప్రణాళికలో ఎలా మనం పనిచేయాలి అనేటటువంటి దానికి నాకు తెలిసి ఆరుగురు గురు పరంపరలో చాలా స్పష్టంగా చెప్పారు. అసలు వాళ్ళు ఏ విధమైనటువంటి తగ్గుదలు లేదు, మీకు అర్థమవుతుందా అర్థమవుదా అనే మాట కూడా వాళ్ళు ఆలోచించలేదు. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే నమస్కారం మాస్టర్ సివివి, నమస్కారం మాస్టర్ సివివి, నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్ అని కళ్ళు మూసి కూర్చోటం ఫస్ట్ స్టెప్ అది. పూజ ఏమన్నాను నేను భోజనం అయిన తర్వాత వజ్రాసనంలో కూర్చుని ఈ మాట అనే ముందు మీరేమనుకోవాలి, నేను తిన్నటువంటి ఆహారము సమస్తంలో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ఆకలిగా ఉన్నటువంటి ప్రతి ప్రాణికి అందుగాక. ఎంత నీచ స్వార్థ పరులు అంటే మీరు కడుపు నిండా తిన్నాక ఒక్కసారి మీరు ఆ మాట అనుకోలేకపోతున్నారు. రెగ్యులర్ గా మీరు తినేశారు కదా తిండి, మీకు కడుపు నిండింది కదా, ఏమనుకోవాలి మీరు. ప్రపంచంలో ఎవరైనా ఆకలిగా ఉంటే వాళ్ళకి నేను తిండి యొక్క నేను తిన్న తిండి యొక్క అంశం వెళ్ళుదాకా అనుకునే పాటి ఓపెన్ హార్ట్ లేనటువంటి మానసిక స్థితిలో మనం ఉన్నాం, అది గుర్తుంచుకోండి. నేను చెప్పినా చేయలేకపోయారు అంటే మీరు ఎంత నికృష్టమైనటువంటి మానసిక స్థితిలో మీకు అర్థం అవ్వాలి. అది అంత తప్ప మేము చాలా గొప్పవాళ్ళం ఉండే, మేము చాలా పండితులం ఉండే, మేము చాలా భక్తులం ఉండే, మీరెవరూ కారు, మీరు పరమ నీచులు. ఇంచేత నీచులు అంటున్నాను, నువ్వు తిండి తిన్నాక అసలు ముంగిస కథ ఏమని చెప్పాను నేను, తినక ముందు ఆకలిగా ఉంటే ఆకలిగా ఉన్నాడు పెట్టమను. మన యొక్క నీచత్వం తెలిసే గురువులు పాపం ప్రతిదానికి అడ్జస్ట్ అయిపోతారు వాళ్ళు, ప్రతిదానికి అడ్జస్ట్ అవుతారు వాళ్ళు. తర్వాత ఎలా అడ్జస్ట్ అవుతారు అంతేత వాళ్లే అడ్జస్ట్ చేసుకుని అంటే నువ్వు ఎదగవు. అది చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. మనం వ్యాసరామ స్తోత్రాలు చదువుకునేది ప్రపంచానికి ఓ అద్భుతమైనటువంటి విద్య ఇవ్వటానికి కానీ, మేము చాలా బాగా కబుర్లు చెప్పగలమండి కానీ మేము చెయ్యమండి, మీకు అది కరెక్ట్ అనిపిస్తే మేము ఆచరణ చూపించాలి. అది అంచేత ఏం చేయాలి, అది ఈ రోజు నుంచి మీరు ఎప్పుడు ఆహారం తీసుకున్నా భద్రాసనంలో కూర్చొని తీరాలి. మీకు కూర్చొని ఏమండి, ఆఫీసులో ముస్లింకి మన దేశాన్ని అమ్మేయండి మీరు. ఇంచేంటే వాళ్ళు సిగ్గుపడరు. ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడున్నా ఏం చేస్తారు, వాళ్ళు నమాజ్ చేసుకుంటారు కదా. చేసుకుని నువ్వు అడ్డు తగిలితే నిన్ను తంతారు, నీ దేశంలోనే నిన్ను చంపేస్తారు వాళ్ళు, అవునా కాదా. మరి ఎందుకు మీకు ఆ సిగ్గు రాకుండా ఉంది? వంకలు చెప్పుకుంటారు మేము ఎలా చేస్తామని రోడ్డు మీద తింటే హోటల్లో, హోటల్లోనే కూర్చొని చేసుకోండి మేము చేస్తున్నాం అలా చేయలేని వాళ్ళు. లలిత సహస్రనామం జోలికి రాకండి, మీకేం లాభం ఉండదు, వస్తే ఏం అవ్వదు, టైం వేస్ట్. అందుకంటే ఏ టీవీ సీరియల్ చూసుకుంటే మీరు కాస్త నవ్వుకోవచ్చు, ఆనందించుకోవచ్చు. సీరియల్ అయినా గుర్తుంటుంది మీకు, అయ్యో మిస్ అయిపోయాం అనేటువంటి బాధ ఉండదు. చాలా సీరియస్ గా ఈ క్లాసులు మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఈ దేవకార్య సముజ్జత కోసమే నేను ఈ రహస్యాలు ప్రపంచానికి చెప్తున్నాను తప్ప మీకోసం కాదు. కానీ ఈ రహస్యాలు నాకు తెలుసా? నాకు తెలీదు. ఇక్కడ కూర్చోకపోయే ముందు ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు. మీతో పాటు నేను వింటున్నాను, గ్యారంటీగా మీతో పాటు నేనేం చేయాలి, అది ఆచరణలో పెట్టాలి. అంతే కదా, ఏమేమి ఆచరణలో పెట్టుకోవాలి? ఇప్పుడు మొట్టమొదటి ఏంటి అంటే చందనస్య మహాత్మ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హరతే నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా. మీకు కావాలకైతే మీకు డబ్బక్కర్లేదా, కానీ ఆచరణలో మాత్రం ఇంకోడెవడో కష్టపడితే. నేను ఉపవాసాలు చేసినట్టుంటుంది, నేను మా తాతగారు కలిసి 100 ఉపవాసాలు చేశాం, అందులో 99.5 ఉపవాసాలు మా తాతగారు చేశారు. ఓ 3-4 గంటల్లో రిలే ఫాస్ట్ లాగా నేను చేశాను. కొంచెము ఆ తీవ్రత అర్థం చేసుకోండి. ఏ తీవ్రత గురించి నేను మాట్లాడుతున్నాను? దేవకార్య సముద్యత. ఆ దేవకార్యం అంటే ఏంటో మీకు తెలియకుండా ఏం చేయగలరు? కానీ సరే, నేను తిన్న ఆహారం అందరికీ పనిచేస్తాను, మరి నాకేంటి లాభం మాస్టారు, మీ రోగాలు పోతాయి. సీవీవీ ప్రేయర్ చేసేటటువంటి వాళ్ళకి, దానితో సంబంధం ఉన్నటువంటి వాళ్ళకి చాలా అనుభవం ఉందని, వాళ్ళకి ఎలాంటి రకాలైనటువంటి రోగాలు పోయాయో. మరి మనం చేశామండి పోలేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు చేయలేదు. నేను చదివానండి నాకు సబ్జెక్ట్ రాలేదు అంటే ఏది రైతే? నువ్వు చదివినా సబ్జెక్ట్ రాలేదంటే నువ్వు చదవలేదన్నమాట. ఎంతవరకు చదవాలి? వచ్చేదాకా చదవాలి. అంచేత సీవీవీ ప్రేయర్ అది చేసి మీకు ఆ ఫలితాలు రావాలంటే ఎంతవరకు చేయాలి? ఆ ఫలితం వచ్చేదాకా చేయాలి అంటే ఈ మానసిక స్థితి ఉండాలి మీకు. అంచేత అక్కడ ఏం చెప్పబడుతుంది, ముందు సీవీవీ అనక ముందు అనుమన్నాను, ముందు ఏమనుమన్నాను, నేను తిన్నటువంటి ఆహారము ప్రపంచంలో ఆకలిగా ఉన్నటువంటి ప్రతి ప్రాణికి చెందుగాక. అది ఒక్కటి మీరు చేసుకోగలిగితే మీ పిల్లలు ఆకలి చావులు చావరు, మీ పిల్లలకి ఆకలి ఉండదు. అయినా చేయలేకపోతున్నారంటే మీ ఉద్దేశం ఏంటో అర్థమైపోతుంది కదా, ఇటువంటి తల్లిదండ్రులు మనం. అంచేత చాలా స్పష్టంగా మన యొక్క చేతకానితనాన్ని మీరు ఒప్పుకుంటే మీరు చేయగలుగుతారు. మీరు ఒప్పుకోలేకపోతే అసలు చేయలేరు. మీరు చాలా మంచివాళ్ళం అండి, మమ్మల్ని తిట్టొద్దని అనొద్దు. ఇది ఎన్నిసార్లు బట్టి చెప్తున్నాను నేను చేసుకోమని ఎవడో ఆచరణలో పెట్టడం. కానీ ఇది ఏంటి, సీవీవీది మాత్రమే. సీవీవీ బొమ్మ పక్కన ఏముంది, బ్లాబెట్స్ ఇది ఉంది. బ్లాబెట్స్ ది సీక్రెట్ డాక్టర్ లో చెప్పినటువంటిది 16 లెక్చరర్స్గా నేను చెప్పాను. నేను అవి వస్తున్నాయి అనుకుంటా ఆ పుస్తకాలు, కొంతమందికైనా వచ్చినప్పుడు దాన్ని చదువుకోండి, దాన్ని అవగాహన చేసుకోండి. అందులో ఆ పుస్తకాలు ఎక్కడ పడేసానో మాస్టర్ మనకు తెలియదు. చాలా చాలా కోల్పోతారు మీరు, ఇప్పటికే చాలా కోల్పోయారు మీరు. నేను ఉండి కూడా ప్రపంచం నన్ను ఉపయోగించుకోలేకపోయింది, ఏ గురువుని ఉపయోగించుకోలేకపోయిందని వేరే విషయం. వేషాలు మాత్రమే మీరు వేస్తున్నారు ఉపయోగించుకుంటారని, మీరు చేసేది ఏది కూడా దైవీ ప్రణాళిక అనుగుణ్యముగా లేదు. అది అర్థమవుతుందా మీకు? ఇంచారంటే మీకు దైవీ ప్రణాళిక తెలియదు. తెలుసా మీకు దైవీ ప్రణాళిక ఏంటో? ఈ సంవత్సరము, ఈ సంవత్సరం పేరేంటో ఇంటికి 2003 అనకుండా చిత్రభాను సంవత్సరంలో దైవీ ప్రణాళిక ఏంటో మేధాలో ఒక పేజీలో ఒకసారి నేను ఇచ్చాను ఏప్రిల్ నెలలో. తెలుసా అసలు అదేముందో తెలియదు. ఇప్పుడు వెళ్ళి వెతుక్కుంటా మాస్టర్ అంటారు, మంచిదే వెతుక్కోండి అది. అందుకే మేధా మ్యాగజిన్ కూడా ఆల్మోస్ట్ మూసేయటానికి నేను రెడీ అవుతున్నాను. నేను ఎలా రెడీ అవుతున్నాను నేను? మేధా మ్యాగజైన్ కి మేము చెన్నై డైరెక్ట్ గా హైదరాబాద్ కి ఏ అడ్రస్ కట్టుకోమన్నా? అక్కడ తగిన సంఖ్యలో వెళ్ళకపోతే మేధా మ్యాగజైన్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. అది మీకు అర్థం అవుతుందే. మీకంటే ఘనులు గురువులు, కేవలము ఒక సంవత్సరం పాటు మీ మేధస్సును కదల్చటానికి మాత్రమే అది ఎక్స్పెరిమెంట్ గా మొదలెట్టాను నేను. దీని తర్వాత అది చెయ్యాలి అంటే మీరు ఆ బాధ్యత తీసుకోవాలి. మాకు చేత కాదు మాస్టర్, మీకు చేత ఆయన వచ్చినప్పుడు అది చేసుకోండి, చేత అయితే ఇప్పుడు చేసుకోండి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నా ప్రయత్నం ఎప్పుడైనా ఏమవుతుంది అంటే ఇంకా సీరియస్ గా సాధకొల్తే మాత్రమే నేను లభ్యం అవుతాను. సీరియస్ గా సాధన చేసుకోలేనటువంటి వాళ్ళు నాకు దూరంగా ఉంటే మంచిది, లేకపోతే ఇప్పుడు తిట్లు మాత్రమే వస్తున్నాయి, తర్వాత ఏమొస్తాయి? కొట్టడం కూడా వస్తుంది. చాలా సీరియస్ గా చెప్తున్నాను నేను, నవ్వుతూ చెప్పినా ఖచ్చితంగా అది జరుగుతుంది. ఎందుకంటే ఉత్తినే 22 సంవత్సరాలు బట్టి నేను చెప్పి ఏం లాభం అవుతుంది? మీకు ఏం లాభం లేదు, నాకు ఏం లాభం లేదు. నేర్చుకున్న ఇద్దరు ముగ్గురు సీక్రెట్ డాక్టర్ లో ఇవ్వబడినటువంటి ప్రణాళిక మీకు తెలియాలి, మొత్తం ప్రణాళిక అందులో తెలుస్తుంది. నాతో చాలా మంది కిందటి నెల ఈ నెల ఎప్పుడు వచ్చిందో నాకు గుర్తు లేదు. అది సీతారాముడు ప్రింట్ చేసినటువంటి పుస్తకం. ఆ బొమ్మ ఏమీ అర్థం కాలేదు మాస్టారు అన్నారు. నువ్వు ఏదో తిండి తినేసి ఇలా పడుకుని టీవీ చూస్తూ చదివితే ఏం అర్థం అవుతుందని, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లవాడు టీవీ చూస్తేనో ఏదో చూస్తే చదవలసిన తప్పది. నువ్వు టీవీ చూడటం మానే, తెలుగులో రాసినటువంటిది అది. మీరు సీరియస్ గా చదివితే ఖచ్చితంగా అర్థమవుతుంది. కానీ సీరియస్ గా చదవటం అంటే అర్థం ఏంటి? ఇవాళ పూర్తవ్వాలి అది. మీరు 22 సంవత్సరాలు నాశనం చేసుకున్నారు. మీరు యు ఆర్ లాగింగ్ బిహైండ్ బై 22 ఇయర్స్. సరి గుర్తుంచుకోండి, నాతో ఉన్నవాళ్ళు, గురువులతో ఉన్నవాళ్ళు వందలాది సంవత్సరం నుంచి లాగింగ్ బిహైండ్. రిసెర్చర్ సొసైటీ ఇప్పుడు ఏముంది? లాగింగ్ బిహైండేగా. ఎందులో ఉన్న ఒక్కడికి గురువుల ప్రణాళిక అర్థమేంటే ఇంత గందరగోళం ఏమి ఉండదు. ఇంచేత శ్రీదేవితో పాటు మీరు ఏం చేయాలి? దేవకార్య సముజ్జత అంటే సీక్రెట్ డాక్టర్ చదవాలి. దాన్ని రాజవిద్య రాజగృహ్యం అని 9వ అధ్యాయంలో చెప్పాడు. సీక్రెట్ డాక్టర్నే అర్థం అవ్వకపోతే 9వ అధ్యాయంలో ఏమర్థం అవుతుంది? నేను చదివామండి, మాకు అర్థమైందండి. అర్థమయ్యాక కూడా మీరు ఇలా ఉన్నారంటే ఎంత అర్థమైందో అర్థమైంది కదా. అర్థమయ్యాక ఏం చేయాలి? ఇంతగా మరి లేకపోతే అర్థమైంది. నా మాట వింటే బాగుపడతామంటే విన్నానండి, ఎక్కడ బాగుపడ్డానంటే ఎట్ట? వింటే సరిపోదు. వింటే అంటే అర్థమైతే ఆచరణలో చేయాలి. దాని తర్వాత దాని పక్కన ఏముంది? లహరి భాషయ యోగానంద శ్వాస విజ్ఞానం. దానికి నేను మీకు అప్పుడే చాలా రోజులు బట్టి శ్వాసను గమనించండి 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 అని చెప్తున్నాను. గమనిస్తుందండి. ఒకటి గుర్తుంచుకోండి, ఇంజనీరింగ్ లో చేరిన తర్వాత ఇంజనీర్ అవటానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అలాగే ఇప్పుడు లలితాదేవి శాస్త్రం మొదలెట్టే కదనే మీకేం జ్ఞానం వచ్చేది, గాబరా పడిపోవద్దు. కానీ చెప్పింది మీరు ఆచరించకపోతే, ఈ నాలెడ్జ్ మీరు సమకూర్చుకోకపోతే అక్కడే ఉంటాం. మీరు ముందుకెళ్ళిపోతే ఏం లాభం? ఏమవుతుందో నేను చెప్పాను కదా. మా బామ్మగారి దగ్గర మా తాతగారు ఉద్యోగంలో ఉన్నప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ లో ఉండేవారు, ఒక అర్థమే ఉండేవాడు. వాళ్ళు ఇంటి పనులు అవి చేయడానికి ఉండేవాడు, వచ్చేవాడు. బామ్మగారు వాళ్ళకి కూరలు సంచి ఇచ్చి, నాయన కూరలు తీసుకురా అనేది. ఏంటమ్మంటారు అమ్మగారు? ఏదో చెప్పేది వంకాయలు, లేకపోతే ఏదో బెండకాయలు, లేకపోతే ఇంకో కూర, ఇంకో 5-6 చెప్పిన తర్వాత అవి లేకపోతే ఏం చేద్దాం అమ్మగారు అనేది. లేకపోతే వచ్చి ఇంటికి అంతకంటే చేయగలిగేది ఏమి, అంతగానికి వెళ్తాం ఎందుకు అనేవాడు. చివరికి మీరు లలితా సహస్రనామాలు ఆ గతికే తెచ్చుకుంటున్నారు. చాలా మంది భగవంతుడు అంటే ఏ బాధ ఎందుకు వస్తుంది అంటే ఆచరణ లేదు కనుక, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు కనుక. అది ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి అంటే ఇన్ని వేల సంవత్సరాల బట్టి ఋషుల స్థాయి వ్యక్తులు అది చాలా రహస్యంగా ఉండవలసింది అనేది మీరు ఆశామాషిగా మీ పిచ్చి పిచ్చి పనులన్నీ చేసుకుంటూ నేను చేసుకుంటున్నా అనే భ్రమ నుంచి మీరు బయటపడండి. అది ఈజీ కాదు అని నేను చెప్తున్నాను తప్ప కష్టం అని నేను చెప్పటంలే. చేయవలసిన విధానంలో చేయగలిగితే మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో అగస్త్యుడు హైగ్రీవుడు కంటే తక్కువ స్థాయిలో ఉండరు. మెడికల్ కాలేజీ ప్రొఫెసర్స్ వాళ్ళు స్టూడెంట్స్ కి మెడిసిన్ చెప్పిన తర్వాత వాళ్ళు కూడా డాక్టర్స్ అవుతారు, వాళ్ళు కూడా మందులు ఇవ్వగలుగుతారు, వాళ్ళు కూడా ఆపరేషన్స్ చేయగలుగుతారు. అంచేత ఈ దేవకార్య సముజ్జతలో శ్వాసను చూసుకుంటూ పోయిన తర్వాత ఇంకాస్త కిందకి దిగితే ఎవరొస్తారు? అరవిందో మదర్ మిర్రి. ఆ మదర్ మిర్రా
అరవిందో ఏం చెప్పారో ఆ సావిత్రి అంటే ఏంటో కూడా మీరు చదువుకోవాలి. దానికి కావాల్సినటువంటి టైం టేబుల్ మనం ఇక్కడే వేసుకోవాలి. మీరు ఇవంతా కూడా మీరు చదువుకోగలరని నేను అనుకోవటంలే. అంటే మీరంతా చదువుకోవాలంటే ఏం చేయాలి? మనం సీక్రెట్ డాక్టర్ క్లాసులు పెట్టుకోవాలి, లలిత సహస్రనామం అంతా ప్యారలల్గా లారీ మహాశయ క్లాసెస్ పెట్టుకోవాలి, ఇంకా సావిత్రి క్లాసెస్ పెట్టుకోవాలి కదా. దేవకార్య సముజ్జత అనే పదానికి అర్థం చెప్తున్నాను నేను, లలిత సహస్రనామే చెప్తున్నాను నేను, అది గుర్తుంచుకోండి. దేవకార్య సముజ్జత అంటే ఇంత ఉంటే మీకు అది అర్థం అవుతుంది అదేంటో. ఇంకా దాని పక్కన ఏముంది? రామకృష్ణ పరమహంస. అసలు రామకృష్ణ పరమహంస ఏం చేశాడో కూడా చాలా మంది తెలియదు. ఏం చేశాడు రామకృష్ణ పరమహంస? వివేకానందని ప్రపంచానికి ఇచ్చాడంతేనా? ఇంకా ఏమైనా చేశాడా? మూడు రోజుల్లో ఏ దేవతనైనా శుద్ధ పొందించేటటువంటి రామకృష్ణ పరమహంసను పెట్టుకుని ఇన్ని సంవత్సరాలు బట్టి మీకు రామకృష్ణ పరమహంస తెలిసినా ఒక దేవత కూడా మీకు కనిపించలేదు. ఎంత సిగ్గు చేయటో ఆలోచించుకోండి. అది అర్థం అవుతుందా? సిగ్గుపడాల్సిన విషయం ఏనాది? అక్కర్లేదు అంటే అది వేరే విషయం. నేను ఇంజనీర్ నవ్వను, నేను చదవను, నేను ఎలా ఉంటానో. రాబోయేటటువంటి రోజులలో కుంభయుగానికి నాందిగా ఇతని మైల్ స్టోన్ అంటే ఏంటి? కుంభయుగం ప్రవేశానికి ఏకైక వ్యక్తి ఎవడైతే పనిచేశాడో అతను రామకృష్ణ పరమహంస అని తర్వాత అర్థమవుతుంది. ఈ తరం వాళ్ళకి ఏం అర్థం అవ్వదు, పై తరం వాళ్ళకి అర్థం అవుతుంది. మీరు కష్టపడదలుచుకుంటే మీకు ఇప్పుడే అర్థం అవుతుంది. ఇదే వయస్సులో ఉందా? ఇది అర్థం చేసుకోవటానికి వయస్సు పెద్ద కాదు. కేవలము అడ్డు వచ్చేది ఏంటంటే భావన. రెండోది మీకు టైం లేదు. గురువులకి పాపం చాలా టైం ఉంది. అదొక్కటే కొంచెం బాధ వస్తుంది. మీకు అస్సలు టైం లేదు, గురువులకు ఉన్నదే టైం. మరి దీన్ని సమన్వయం ఎలా చేసుకుంటారు చూసుకోండి. మీరు రామకృష్ణ పరమహంసని అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే శ్రీరామ శర్మ ఆచార్య మీకు అర్థమవుతాడు. అంతకుముందు అర్థం కాదు. రామకృష్ణ పరమహంస తెలియని వాడికి బీఎస్సీఏ చదవని వాడికి ఎంఎస్సీ అని అర్థం అవుతుంది. కబీర్ దాస్ కానీ, సమర్థగురు రామదాస్ కానీ, శ్రీరామకృష్ణ పరమహంస కానీ అర్థం కాకపోతే నేను అర్థం కాదు అని ఆయన చెప్పాడు. ఆయన గొప్ప ఏం చెప్పుకోలేదు. ఆయన ఆ దైవీ ప్రణాళికలో దేవకార్య సముజ్జతలో ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్, ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ మీరు వెళ్ళాలి. ఎలాంటి స్టెప్లు వేయమని చెప్తున్నాను మీరు చాలా సీక్వెన్స్ గుర్తుంచుకోండి. నేను మీకు సీక్వెన్స్ కూడా చెప్తున్నాను. మొదటి స్టెప్ సివివి గ్రావెల్స్కి మీరు ప్రణాళిక వేసుకోండి. ఈ వారంలో ఈ రోజు ఏం నేర్చుకుంటారు, ఆ నేర్చుకునేవాళ్ళు మాత్రం చాలా సీరియస్ గా నేర్చుకోవాలి. టైం టేబుల్ మీకు అనుగుణ్యంగా వేసుకోండి. నాకు అనుగుణ్యంగా మీరు వేయక్కర్లేదు, రిటైర్ అయింది. అందుకే మీకు రాత్రి 12 గంటలకి టైం దొరుకుతుంది అంటే రాత్రి 12 గంటలకి పెట్టుకోండి. నేను చాలా బిజీ అండి డే టైం అంతా కూడా. ఓకే, కానీ టైం టేబుల్ కానీ ప్రణాళిక కానీ మనుషులు కానీ రావటం అనే బాధ్యత మీది కాదు, కానీ నాది కాదు. ఇది నేను ప్రపంచానికి చాటచెప్పదలుచుకున్నాను. మొదట మీకు ఇస్తున్న ఛాన్స్ ఈ వెబ్సైట్స్ ద్వారా, దాని ద్వారా నేను ప్రపంచానికి, బాబు నేను ఇది చేయదలుచుకున్నాను అని చెప్తాను. ఎక్కడో ఏ మారుమూల ప్రపంచంలో ఏ మారుమూలైనా ఖచ్చితంగా ఎవరో ఇద్దరు ముగ్గురు తగులుతారు గ్యారంటీగా. నాకు ఇది వరకు అయితే చాలా కష్టం, కానీ ఇప్పుడేముంది, ఎవరు ఇద్దరు దొరికినా చాలు, నేను అక్కడికి వెళ్తాను. లైన్లో మీరు పడేసుకోగలిగితే వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. మీరు పడేసుకోలేకపోతే నేను అక్కడికి వెళ్ళాలి. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే దేవకార్య సముజ్జత అనేటటువంటి ఆవేదన లేనటువంటి వ్యక్తులతో నేను ఉండలేను. ఆవేదన కావాలి. మీకు ప్రేమ లేదంటే, మీరు సాధన చేయటం లేదంటే, కానీ మీ సాధన అంతా కూడా ఒక మహానటనగా అనిపిస్తుంది అంతే. నాకు తీవ్రత లేదు. తీవ్రత లేనిది అది తను తొందరగా రావు. వస్తాయి ఎప్పుడో, రోజు 1 రూపాయి పెట్టడం 1 కోటి రూపాయలు కోటి రోజుల్లో వస్తాయి. రావని అవడంటున్నాడు. కానీ కోటి రోజులు అంటే ఎన్ని సంవత్సరాలు ఐడియా ఉందా మీకు? మన జీవితం దాటిస్తుంది. రోజుకు 1 రూపాయి పెట్టడం మీరు చేసే సాధన అలా ఉంది. ఇది దేవకార్య సముజ్జత చాలా ఫాస్ట్ గా వర్క్ చేయగలిగేటటువంటి వ్యక్తులకి మాత్రమే లలితా సహస్రనామంలోని లోటులు అర్థమవుతాయి. దీనికి 6 రోజుల టైం టేబుల్ మీరు వేసుకుంటున్నారు. 1 రోజు ఏమవుతుంది? సీవీవీ బ్లాబెట్స్ నేర్చుకోండి ఆ సబ్జెక్ట్. 2వ రోజు లారీ మహాశయ అదే సీక్వెన్స్ లో రావాలి. సీక్వెన్స్ కూడా అదే వీక్లీ సైకిల్లో. 3వ రోజు అరవింద్, 4వ రోజు శిర్డీ సాయి. ఆ సీక్వెన్స్ గుర్తుంచుకోండి. శిర్డీ సాయి చెప్పలేదు, మీకు సీక్వెన్స్ గుర్తుంది కదా, ఈ కిందకు వచ్చాను నేను ఇలాగా, శుద్ధి సాయి సత్య సాయి, ఇంకా ఇటు పక్కకు వస్తే రామకృష్ణ పరమహంస శారదామాత, ఇంకాస్త పైకి వెళ్తే అది లాస్ట్ శ్రీరామ్ శర్మ ఆచార్య తర్వాత వాళ్ళ కృష్ణ ముందే జగద్ గురు కృష్ణుడు నేను అభిప్రాయం దేని దానికి యాంగిల్ గా ఈ దేవకార్య సముజ్యత దానికి యాంగిల్ గా చిత్ అగ్నికుండ సంభూత. ఈ దేవకార్య సముజ్యత అనేది ఎప్పుడొస్తుంది అంటే మీలో ముందు అగ్ని ప్రచురించాలి. టైం వేస్ట్ అయిపోతుంది, నా బాధ అర్థమవుతోందా మీకు అసలు, కానీ ఎంత శాంతంగా ఉండాల్సి వస్తుందో. నేను ఒక పక్కేమో మంట మండిపోతూ ఉంటుంది, పని జరగటం లేదు, ఎవడో ఏమి చేయటం లేదు, ఎవరికి ఏమీ అర్థం కావటం లేదు. రెండవైతే ఏమన్నాని చాలా మంచివాడు, అసలు మీరు లేకపోతే గురువులు ఉంటారా ఏంటి, చిత్తగ్ని కుండ సంభూత దేవి అర్థం చేసుకోండి. మీకు తప్పు చేస్తున్నారు నేను అంటలే, కానీ లలితా సహస్రనామం మీకు కావాలంటే మాత్రము మొదటి లైన్లోనే మనం ఆగిపోతాం. ఆచరణాత్మకంగా మీరు ముందు వెళ్ళదలుచుకుంటే అక్కడ ఆగిపోతారు. మీరు ఎప్పుడు ఆగి వెళ్ళగలుగుతారు మీరు, చిత్ అగ్ని కుండ సంభూత. అంచేత ఆ చిత్తుని అగ్నిగా మార్చుకోగలగాలి. చిత్ అంటే ఏంటి, కోరికలు. చిత్తం వచ్చినట్టు చేయంటే అర్థం ఏంటి, ఇష్టం వచ్చినట్టు చేయండి. అంచేత మీ చిత్తు ఎలా ఉండాలి, అగ్నిగా మారాలి. అగ్ని ఎలా మారుస్తామో, బొమ్మ వేసేసుకుని వెనకాతల పెట్టేసుకుంటే అవుతుందా, కానీ గురువు గారి యొక్క ఉద్దేశం యుగ నిర్మాణ యోజనలో అదే, అందరి యొక్క అగ్ని. అగ్నికి ఐదు లక్షణాలు ఉంటాయి, ఆ ఐదు లక్షణాలు మీలో ఉండాలి. అది నేను చాలాసార్లు చెప్పాను కనుక ఇప్పుడు నేను రిపీట్ చేయను. తెలుసు ఐదు లక్షణాలు తెలుసు కదా, అది చిత్త అగ్నికుండ సంభూత అంటే మీ చిత్తము ఆ విధంగా మలవబడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆదర్శాన్వంతమైనటువంటి జీవితమే జీవించగలగాలి తప్ప కష్టాలు ఉన్నాయని చెప్పి చదువుకుందాం అంటే కుదరదు. చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పారు కదా, గురువుగారు అగ్గిపుల్ల గీసి దాని కిందకి పెట్టినా అగ్ని మాత్రం పైకే వెళ్తుంది. ప్రహ్లాదుడి యొక్క జీవితము ఎలాంటి కష్టాలు పెట్టినా కూడా భగవత్ స్మరణ మాత్రమే చేశాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ నాకేమైంది అని అడగలేదు. ఎప్పుడైనా చదివారా ప్రహ్లాదుడు అడిగాడని, ఏం అడగలే. మీరు ఒకసారి చదివేశారు కదా నాకేం లాభమైంది, అది కూడా చాలా తమాషాగా అడుగుతారు. మీ యొక్క చిత్శక్తికి మాత్రం నాకు చాలా ఆనందం. పక్కవాడు అడిగాడండి, ఏమడిగాడు పక్కవాడు, మీరు ఇన్నాళ్ళ బట్టి చేస్తున్నారు కదా మీకేం లాభమైంది అని. ఏమయ్యా ఇన్నాళ్ళ బట్టి నువ్వు సిగరెట్ తాగుతున్నావు, నువ్వు ఇంకా చావలేదా అని మీరు ఎందుకు అడగరు, అడిగారు ఎవరైనా. వాడు ఆ మాట ఎక్కడ సిగరెట్ తాగుతూ చస్తాడుగా, ఇన్నాళ్ళ బట్టి వాడు తాగుతున్నాడు కదా, నువ్వు ఎలా సిగరెట్ తాగుతున్నావో మాకు ఇది వెర్రి అని చెప్పేసి మీరు తప్పించుకోవచ్చు. మీరు వాళ్ళని గుజ్జగించొద్దు, ఎవరిని కూడా తిట్టడం నేర్చుకోండి. ఇంకా మన జోలికి ఎవరు రాదు. అగ్ని అంతేనే అర్థం ఏంటంటే మన జోలికి ఎవడైనా వస్తే వాడు ఏమైపోవాలి, కాలిపోవడం, వాడు మరీ దగ్గరికి వస్తే భస్మం అయిపోవాలి. అసలు రాడు వాళ్ళ దగ్గరికి, మీరు వాళ్ళని గుజ్జగించి రారా అని పిలుస్తారు. మళ్ళీ నన్ను అడిగా, మళ్ళీ మీరు జవాబు చెప్పారు, మళ్ళీ జవాబు ఎవరు చెప్పాలి, నేను చెప్పాలి. అసలు రారా అంటే ఎందుకు, సాచి లంబకాయ కొట్టగా నేర్చుకోండి. అది మీకు ఇష్టమైన పని మీరు చేసుకుంటున్నారు, అంతే జవాబు. చిత్ అగ్నికుండా సంభూత. ఈ శక్తి మూడు రకాలుగా మారుతుంది, శ్రీమాత, శ్రీ మహారాజి, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇది రెండు ఉంటే ముందేంటి అంటే దైవీ ప్రణాళిక, దేవకార్య సముద్యత ముందు మీకు తెలియాలి. అది ఎవడు బొట్టు కాటిగా పెట్టి మీకు చెప్పలేడు, అది చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎవరి విలక్షణత వాళ్ళది, ఎవడెవడు ఎక్కడెక్కడున్నాడో వాడి వాడి క్షేత్రాల్లో చాలా తమాషాగా వాడు ఎదగలడు. ఈ మహాత్ములందరూ అంతే కదా. ఇంచేత దైవీ ప్రణాళిక అంటూ మీకు తెలిస్తే మీరు ఎలా ఎదగాలో మీకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. దాని తర్వాత ఏమవ్వాలి, ఆ ప్రణాళిక యొక్క వేడి, ఆ ఆదర్శం యొక్క వేడి మాత్రము తగ్గకూడదు. చిత్ తగ్గకుండా సంభూత. ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఆ శక్తి మూడు రకాలుగా ప్రపంచానికి అందుతుంది, శ్రీమాత, శ్రీ మహారాజి, శ్రీమత్ సింహాసనేశ్వరి. దీన్నే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని కూడా అంటూ ఉంటాం. రకరకాలైనటువంటి పేర్లతో ఎప్పుడైనా ఆ శక్తి గురించే మనం మాట్లాడుకుంటాం తప్ప ఈ మూడింటిని మించినటువంటి ఇంకో శక్తి ప్రపంచంలో లేదు. ఉన్నవి ఈ మూడు శక్తులే. ఒక దాన్ని ఏమంటాం, క్రియేటివ్ ఎనర్జీ. శ్రీమాత, మాత అంటే అర్థమైంది కదా, క్రియేషన్ జనరేషన్. ఒక చిన్న బిందువుని ఒక పరిపూర్ణమైనటువంటి ఆకృతి ఇవ్వగలిగేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి మాతృశక్తి. మీలో ఉన్నటువంటి మాతృశక్తి మీకే తెలియటం లే, మీకు తెలియదు ఎలాగా బిందువుని మీకు కావలసినటువంటి పిల్లవాడిగా రూపుదాల్చాలో. అది యాక్సిడెంటల్ గా జరిగిపోతుంది, ఇన్సిడెంటల్ గా ఏం జరగటం లే. ఆ మాతృశక్తి రాబోయే రోజుల్లో శాసిస్తుంది అంటే మీరేమనుకుంటున్నారంటే ఆడవాళ్ళు శాసిస్తారండి. వాళ్ళు ఆడవాళ్ళు అయి ఉంటారు న్యాచురల్ గా, అది వేరే విషయం. కానీ ఎవరు ఈ టెండెన్సీ, ఈ బిందువు ఈ భూపరంగా మారుతుంది. ఇది మొత్తము సాధన ఇందులోనే వస్తుంది మీకు. కానీ ఆ మ్యానిపులేషన్, చిన్నగా ఒక ఇల్లు కట్టాలి, చిన్న బిందువు ఏర్పడింది, ఆ బిందువు మీరు ఇల్లు కట్టాలి 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 అంటే కట్టలేరు. కట్టాలి అనగానే ఆ బిందువు ఈ మూడింటి ద్వారా కవర్ అయిపోతుంది. ఏ మూడింటి ద్వారా కవర్ అయిపోతుంది? మొట్టమొదట మీకు కరెక్ట్ అయినటువంటి ఇచ్చ లేకపోతే కట్టరు. అనుకుంటూ ఉంటారంతే. పక్క వాళ్ళు అడిగినప్పుడల్లా అవును ఇల్లు కట్టాలనుకుంటున్నాను, అవును ఇల్లు అనుకుంటూ ఉంటారు. అంటే ఎక్కడున్నారన్నమాట, మీరు ఇక్కడే ఉన్నారు. కానీ ఎప్పుడైతే కట్టాలి అనుకున్నాక ఎక్కడికి వెళ్తారు మీరు? ఈ బేస్కి వెళ్తారు. ఎక్కడ కట్టాలి? డైరెక్షన్, దిశ చూపిస్తుంది గీత. ఎప్పుడు ఎటు చూపిస్తుంది? దిశ, డైరెక్షన్ చూపిస్తుంది. వెక్టర్ అనాలిసిస్ అనే సైన్స్ లో దాని గురించి చాలా డీటెయిల్ గా చెప్తాడు వాడు. ఈ లైన్ గురించి అంటే ఏమవుతుంది, ఒక దిశ ఎక్కడ కట్టాలి, ఇంకా అక్కడ దేని బట్టి ఆగిపోతారు మీరు? జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ రెండింటి వల్ల ఆగిపోతారు. అప్పుడు చిన్న బిందువు ఈ బిందువులోకి వస్తుంది. అది తర్వాత యంత్ర విజయం నేను తర్వాత చెప్తాను. కానీ ఏ పని చేసినా కూడా ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంచేత ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు దీన్ని మీరు మనసులో తలుచుకుని పడుకోండి. బిందువుని ఎలా తలుచుకోవాలో అర్థమైందా? ప్రాక్టీస్ మొదలెట్టండి మీరు. ఇది పూర్తిగా సైంటిఫిక్ గా ఎవడు నేర్చుకుంటాడో వాడికి ప్రపంచంలో ఏ అడ్డు ఉండదు. వాడు ఏదనుకుంటే అది జరుగుతుంది. అదే ఇప్పుడు అవధూతలు ఏమనుకుంటే అది జరుగుతుంది. కానీ వాడు మట్టిలోనే ఉండాలనుకున్నాననుకో, ఇది వాడి ఇష్టం. వాడికి ఎందుకు ఉండాలనిపించింది మాస్టర్ అని నన్ను అడిగితే నేనేం చెప్తాను? అది వాడిని అడగాలి, మట్టిలో ఎందుకు ఉన్నాడు వాడు. అంచేత ఇచ్చాశక్తి క్రియాశక్తి. అంచేత ఇల్లు కట్టుకోవాలనుకున్నా మీకున్నటువంటి జ్ఞానం దాన్ని బట్టి మీరు లిమిట్ అయిపోతారు. మనం ఒక టైప్ ఆఫ్ హౌసెస్ కట్టుకుంటాం, ఇంకోటి ఇంకో టైప్ ఆఫ్ హౌసెస్ కట్టుకుంటాడు. జపాన్లో వాటిలో ఇంకో టైప్ ఆఫ్ ఇల్లు కట్టుకుంటారు. జ్ఞానము క్రియ, క్రియ దేని మీద ఆధారపడి ఉంటుంది? డబ్బ మీద ఆధారపడి ఉంటుంది. నేను పెద్ద ఇల్లు కట్టుకుంటాను, చిన్న ఇల్లు కట్టుకుంటాను అనేది చివరికి దేని మీద ఆధారపడుతుంది? మీ క్రియాశక్తి ధనం మీద ఆధారపడుతుంది. అంచేత క్రియాశక్తినే ధనశక్తి అని కూడా అంటాం. కానీ ఆధ్యాత్మిక విద్య ఒక విచిత్రమైనటువంటి ఫార్ములా మీకు ఇస్తుంది. మీ దగ్గర ధనం ఉన్నా లేకపోయినా క్రియాశక్తి ఉంటే ధనం దానంతా అదే మీ దగ్గరికి వస్తుంది. గురువు దగ్గరికి ఎలా వస్తుందో, పొలిటీషియన్స్ దగ్గరికి ఎలా వస్తుందో, రౌడీల దగ్గరికి ఎలా వెళ్తుందో, వాళ్ళకి డబ్బు వచ్చేస్తుంది కదా. వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు వెళ్ళి కట్టబెట్టుకుంటే కాలేదు. మరి నా దగ్గర కట్టుంది మాస్టారు, నువ్వు వాళ్ళ పట్టుకో, ఉందా నీకు ఆ దమ్ము అంటావు కానీ వాళ్ళు రౌడీ అని, నువ్వు పట్టుకో దమ్ము నీకు వచ్చేస్తుంది. క్రియాశక్తి అర్థమవుతుందా? అంచేత మిమ్మల్ని రౌడీలు అయిపోమని నేను అంటానులే. క్రియ మీరు చేయగలిగితే దానికి కావలసినటువంటి ధనశక్తి ఆటోమేటిక్ గా వస్తుంది. అది పాజిటివ్ గా అయినా మీరు చేసుకోవచ్చు, నెగిటివ్ గా అయినా చేసుకోవచ్చు. మళ్ళా అవి రెండు ఉంటాయి ఎప్పుడు కూడా. ఆ పాజిటివ్ నెగిటివ్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఈ చివరిలో పూర్ణిమ అమావాస్య తర్వాత ఈ యంత్ర విద్యకు 5-6 నెలలు పడుతుంది పాయింట్ రావటానికి. కానీ ఇదంతా ఎందుకు పక్కన పెట్టుకున్నామంటే ఉపయోగించుకోవటానికి. దీన్ని ఉత్తనే చూసి పెట్టుకుంటే ఏంటి ఫార్ములా లాగనమాట. మీరు ఇది ఇది ఉపయోగించుకోవాల్సిన టైం వస్తుంది, ఇది ఉపయోగించుకోవాల్సిన టైం వస్తుంది అని చెప్పి పాజిటివ్ నెగిటివ్ అంటూ ఏం లేదు. రాత్రి చీకట్లో పడుకుంటాం, పొగలు వెలుతుల్లో వేస్తాం. అంచేత నేను ఉదాహరణకి మాత్రమే ఒక ఉదాహరణ ఇచ్చాను కాదు. అది చెప్పగానే ప్రతిదానికి పాజిటివ్ నెగిటివ్ అంటూ ఉండదు, ప్రతిదానికి రెండు ఉంటాయి. దేశకాల పరిస్థితులను బట్టి దాన్ని బాగా చదువుకుని 2-3 గంటలు బాగా కష్టపడినటువంటి వాడు ఇమ్మీడియట్గా ఏం చేసుకోవాలి? రెస్ట్ పుచ్చుకోవాలి. రెస్ట్ పుచ్చుకొని కోల్పోయినటువంటి శక్తి మళ్ళా వాడికి వచ్చింది అనుకో, అప్పుడు మళ్ళా వాడు ఏం పొందాలి? వర్క్ చేయాలి. అర్థమవుతుంది కదా? రెండు కూడా. దీనికి లలితా సహస్రనామంలో చెప్పబడేటువంటి దీనికి సౌందర్య లహరిలో మూడు అద్భుతమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. ఏ మూడింటికి? శ్రీమాత, శ్రీ మహారాజి, శ్రీమత్ సింహాసనేశ్వరి. టైం ఎంత అవుతుందో నాకు తెలియటం లేదు, మరి చెప్పండి నాకు అది. శ్రీమాత బ్రాహ్మీ శక్తి, క్రియేటివ్ ఎనర్జీ, ద మదర్ ప్రిన్సిపల్, తత్వం గురించి మాట్లాడుతున్నాం. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది రాబోయేటటువంటి రోజుల్లో ప్రపంచాన్ని శాసిస్తుంది. మీకు అర్థమవుతే మాతృశక్తి అనేది, తల్లి యొక్క ఆ శక్తిని అర్థం చేసుకోవటం అనేది, మాతాజీ యొక్క, శారదామాత యొక్క, మదర్ మిర్రా యొక్క, బ్లావిడ్సి యొక్క, మరి శుద్ధి సాహిత్య మదర్ లేదా చూద్దాం, తర్వాత ఆలోచిద్దామండి, తర్వాత చూద్దాం. ప్రస్తుతం టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ప్రస్తుతం నేను ఆ మూడు శ్లోకాలు ఇవాళ చెప్పగలిగితే సౌందర్యలోవి అని చేత. శ్రీమాత, శ్రీ అనేది క్రియాశక్తి, ధనశక్తి. అందులో మీకు డౌట్ లేదు కదా? శ్రీ బీజం అంటే లక్ష్మీ బీజం. అంచేత మొత్తము లలితా సహస్రనామంలో ఈ శ్రీం బీజానికి చాలా స్ట్రెస్ ఉంది. అంటే శ్రీం అంటే ఏంటనమాట, పరిపాలనా శక్తి చాలా అద్భుతంగా వస్తుంది మీకు. శ్రీ అంటే విష్ణు యొక్క భార్యే కదా. అంచేత లలితా సహస్రనామం అన్ని రకాల విద్యను మీకు చెప్పినా దాని స్ట్రెస్ దేని మీద ఉంది? మాతా ముందు కూడా శ్రీ ఉంది, క్రియేటివిటీ ముందు కూడా శ్రీ ఉంది, దాని తర్వాత శ్రీ మహారాజ్ఞి నా విష్ణు పృథ్వీపతే. రాజ్ఞి అంటే రాజు, రాజు ఎవడవుతాడు? విష్ణువశ లేకుండా రాజు ఎవడెవడు? శ్రీ మహారాజ్ఞి అంటే విష్ణువశ గురించి చెప్తున్నాం. దాని తర్వాత మంత్రం ఏంటి? సింహాసనేశ్వరి. సింహాసనం మీద కూర్చున్నాక ఎదుటవాడు ఏం చేశాడో దానికి తగిన ఫలితాలే ఇస్తాడు. శివుడు యొక్క లక్షణం ఏంటి అంటే, సింహాసనం మీద కూర్చున్నటువంటి లక్షణం ఏంటి అంటే లయం అయిపోతూ ఉంటుంది. ఏమి లయం అవుతాయి? పాపాలు లయం అవుతాయి. పుణ్యాలు ఎప్పుడు లయం కావాలి గుర్తుంచుకోండి. లయం అయ్యేది ఎప్పుడు పాపాలే. నువ్వు రాజు ముందు సింహాసనం ముందు కూర్చొని వాడిని దండం ఇస్తే నువ్వు చేసిన మంచి పనులకి దండం ఇవ్వడేవాడు. దేనికి దండం ఇస్తాడు? నువ్వు చేసిన చెడ్డ పనులకైనా లేకపోతే మంచి పనులకి దండం ఇవ్వటం ఎక్కడైనా విన్నారా? మరి మేము చాలా మంచి పనులు చేస్తున్నాం మాస్టారు, మాకు ఎన్ని బాధలు వస్తున్నాయో, నువ్వు మంచి పనులు చేయటం లేదు, వేషాలు ఇస్తున్నావు అంతే. ఇంచేదంటే ప్రకృతిలో నియమం ఎప్పుడు తప్పదు. మనం ఏదేదో డబ్బు ఇచ్చేసుకుని అది ఇచ్చేసుకుని ఇక్కడ జడ్జీలు వాళ్ళు అలా మారిపోతున్నారు మాస్టారు, మీకేం తెలుసు మమ్మల్ని అడగని మాకు తెలుసు అనొచ్చు. కానీ ప్రకృతిలో మాత్రము మీకు అర్హత లేకుండా సుఖము రాదు, దుఃఖము రాదు. వచ్చింది అంటే యూ డిజర్వ్ ఇట్. అది మీరు అర్థం చేసుకుంటే అక్కడి నుంచి మీరు ఎదగగలరు. అది అర్థం చేసుకోండి. అయితే ఇంకేముందండి, ఏడుస్తూ కూర్చోవాలా? ఏడుస్తూ కూర్చోక్కర్లేదు. నువ్వు ఏ తప్పు చేశావో అది నీకు అర్థమైంది కనుక చేసుకొచ్చే ముందు చాలాసార్లు. సరేనండి, మనం ఇది చేసేసుకుందాం. ఏం చేసుకుంటాం అంటారండి? లాయర్స్ రాజీ పడదాం, కాంప్రమైజ్ అయిపోదాం. కాంప్రమైజ్ లో ఏం జరుగుతోంది? జడ్జి జడ్జిమెంట్ ఇవ్వకుండా, శిక్ష ఇవ్వకుండా మీరు ఏం చేసుకోగలరు? రాజీ పడిపోగలరు. కష్టాలు అనుభవించటం రాజీ పట్టడం కాదు, అది అర్థం చేసుకోండి. మీకు మీరు కష్టాలు అనుభవించారంటే రాజీ పట్టం, అది మీకు శిక్ష పడిపోయినట్టేగా. అంచేత మీరు రాజీ పట్టడం కనుక నేర్చుకోగలిగితే కష్టాలు ఉండవు మీకు. దానిని నేను తృప్తి అని చెప్తున్నాను నేను. అంతే తప్ప ఉన్న కష్టాలతో మీరు కష్టపడితో తృప్తి చెందండి అంటే మీరు మూర్ఖులు. తృప్తి పడమని ఏ గురువు చెప్పడు. తృప్తి పట్టడానికి వాడెందుకు రావటం, వాళ్ళెందుకు మనకి? రాజీ పట్టం మాత్రం ఉంటుంది. రాజీ పట్టం ఏముంటుంది? నువ్వు కొంత మాత్రం వదులుకోవాల్సి వస్తుంది. అంతా నాకే రావాలి అంటే మాత్రం కుదరదు. దాన్నే సాయి ఏం చెప్పాడు? దక్షిణ. వెంకటేశ్వర స్వామి ఏమన్నాడు? ఇంచేత ఇది శివస్వరూపం. శివస్వరూపం అంటే అర్థం ఏంటి? మంగళకరమైనటువంటి స్వరూపం అంటే మీ పాపాన్ని ఎప్పుడైతే కడిగేస్తాడో మిగిలేది మంగళకరమైంది కదా. అంచేత శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే బ్రాహ్మి, వైష్ణవి, శాంభవి అనేటటువంటి శక్తులు. ఆ శక్తులు ఎలా ఉంటాయో లలితా సహస్రనామంలోని, సారీ సౌందర్య లహరిలోని ఈ మూడు శ్లోకాలు మీరు ఖండత పట్టడం చాలా మంచిది. నాకు రావు ఖండత, కానీ చాలా మందికి వచ్చి ఉంటాయి. అది శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో న ఖలు కుశల స్పందితుమతి అతస్వామారాధ్యాం హరిహర విరించాసి విదతి ప్రణంతం స్తోతుం వా కదమకృత పుణ్య ప్రభవతి. ఎందుకు ఇది తీయవలసి వచ్చింది అంటే లలితా సహస్రనామానికి ఆధారభూతమైనటువంటి ఈ శ్రీచక్రోపాసన రెండు రకాలుగా చేస్తూ ఉంటారు. శంకరాచార్య పరంపర మనది. శంకరాచార్య పరంపరనే సమయ పరంపర అని కూడా అంటాం. ఇది ఈ సౌందర్య లహరి, ఈ శ్రీచక్రోపాసన శంకరాచార్యులు వారు ఎలా తీశారు చెప్పారు. కానీ ఆయన చేసిన స్థాయి ఏ స్థాయిలో ఉందంటే ఆయన పెట్టినటువంటి శ్రీచక్రం ఎక్కడెక్కడ ఉందో అక్కడ జనాకర్షణ ఉంటుంది, రెండు ఉంటాయి. వెంకటేశ్వర స్వామిజీ దాన్ని అదే అంటాం కదా, దానికి ఎలా తయారు చేసుకున్నాడో ఆయన రాసుకున్నాడు పాపం. కానీ సౌందర్య లహరి మనం పారాయణ మాత్రమే చేస్తాం, ఫిజిక్స్ చదివేస్తాం. లైట్ అంటే ఏంటి, లైట్ కార్పస్కిల్స్ ఎలా ఉంటాయి, పాజిటివ్ కరెంట్ ఎలా ఉంటుంది, నెగిటివ్ కరెంట్ ఎలా ఉంటుంది అని చదివేశాక పుస్తకం మూసేస్తాం, పడుకుంటాం. కరెంట్ వస్తుందా నీకు, లైట్ కలుగుతుందా? కానీ చదవకపోతే ఇంకొక ఇది లయకారకమైనటువంటి శక్తి గురించి చెప్తున్నాడు. అంటే ఏంటి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనే దానికి చెప్తున్నాడు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. శివుడు శక్తితో కలవకపోతే నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమతి, ఏ పని చేయలేడు. శివుడు దేంతో కలవాలి, శక్తితో కలిస్తేనే తను ఏదైనా పని చేయగలడు, లేకపోతే ఏ పని జరగదు. అతస్వామారాధ్యాం హరిహర విరించాసి దిదతి. కానీ ఈ ముగ్గురు ఇందాక ఏం చెప్పాను నేను, బ్రాహ్మి వైష్ణవి శాంభవి, దానికి లలితా సహస్రనామంలో ఉన్నటువంటి పేర్లేంటి, శ్రీమాత శ్రీ మహారాగి శ్రీమత్ సింహాసనేశ్వరి కదా. దానికి ఇక్కడ ఏం చెప్తున్నాడు అతను, హరిహర విరంచాది విరపి. వీళ్ళు కూడా ఆ శక్తికి నమస్కరిస్తేనే ఈ ప్రపంచాన్ని నడపగలుగుతున్నారు. అంటే ఇక బ్రహ్మ అయినా విష్ణు అయినా శివుడైనా కూడా వాళ్ళు ఆ పని ఎందుకు చేయగలుగుతున్నారు అంటే ఈ శక్తికి తల ఒగ్గారు కనుక. ఎలక్ట్రిసిటీ యొక్క నియమాల పాదాభివందనం చేస్తేనే ఎలక్ట్రిసిటీ మీకు పనిచేస్తుంది. నేను చెప్పినట్టు పని చేయని చెప్పి ఒక ప్లాస్టిక్ వైర్ తీసుకుని ప్లగ్లు పెట్టేసి కరెంటు ఫ్లో అవ్వాలి అంటే కాదు, కాపర్ వైర్ పెట్టుకుని అలా పెడితే షాక్ అవుతుంది, అంటే కరెంటు ఫ్లో అవుతుంది. అంటే ఏంటి అక్కడ ఆ నియమాలు మీకు తెలియాలి, ఆ శక్తి యొక్క నియమాలు మీకు తెలియాలి. ఆ నియమాలు తెలుసుకున్నటువంటి వాళ్ళు వీరు ముగ్గురు, బ్రహ్మ సృజనాత్మకమైనటువంటి నియమాలు తెలుసుకున్నటువంటి వాడు, విష్ణువు పరిపాలనాత్మకమైనటువంటి నియమాలు తెలుసుకున్నటువంటి వాడు, శివుడు తప్పు చేస్తే దాన్ని ఎలా సర్దుకోవాలో తెలుసుకున్నటువంటి నియమాలు. నెగిటివ్ కాదు, అది కరెక్షన్ అనమాట. అంటే నిజం చెప్పాలంటే శివుడే చాలా ముఖ్యం, ఇంకంటే కరెక్షన్ కావాలిగా. కానీ వీళ్ళు కూడా ప్రణంతం స్తోతుం వా, ప్రణంతం అంటే నీ కంట్రోల్లో నువ్వు చెప్పినట్టు వింటాం, స్తోత్రం అంటే నీకు కావాల్సిన రిజల్ట్స్ తెచ్చు. స్తోత్రం ఎందుకు ఎవరినైనా కాటా కొడతాం మనం, మనకు కావాల్సినటువంటి రిజల్ట్స్ రావటం. కనుక స్తోత్రాలన్నీ కూడా శక్తిని నీకు కావలసినటువంటి దిశలో ప్రవహింపజేయేటటువంటి శక్తిధారలు. కనక ధారాస్తవం అది ఇది ఉంది. శంకరాచార్య వారు చదివితే ఉసిరికాయలు బంగారు ఉసిరికాయలుగా పడ్డాయి, మనం చదివితే చెమటలు కారుతున్నాయి ఉసిరికాయ బదులు. దానికి కారణం ఏమిటి, నీకు ఆ స్తోత్రాన్ని ప్రవహింపజేసుకోవటం చేత కావటం లేదు. మరి అయితే మరి ఎలా మాకు చేత కాదా? దానికి లాస్ట్ లైన్ శంకరాచార్య వారు చాలా అద్భుతంగా చెప్పారు, కథ మకృత పుణ్య ప్రభవతి. అసలు మీరు ఈ శ్లోకాన్ని చదువుతున్నారు అంటేనే మీరు చాలా పుణ్యం చేసినటువంటి వాళ్ళు, లేకపోతే ఈ శ్లోకం చదవాలనిపించదు. ఎవరు చదువుతున్నారు ప్రపంచంలో? ఎవరు ఏం చదవటం లేదు, కొంతమంది మాత్రమే చదువుతున్నారు. కానీ ఆ పుణ్యాన్ని మీరు ఉపయోగించుకోలేకపోతున్నారు, అక్కడ ఆగిపోతున్నారంటే చదివేసది. దీనికి కావలసినటువంటి ఒక యంత్రం ఉంటుంది, ఒక బీజ మంత్రం ఉంటుంది. దాన్ని ఇవాళ కేవలం మీరు చూసుకోండి, రేపు దాని గురించి ఎక్కువ డీటెయిల్ గా చదువుకుందాం. క్లీన్, ఇది చాలా బాగా ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి రామకృష్ణపరమహంస. ఈ శ్లోకాన్ని దీన్ని దానికి మీలో కాస్త ఆర్ట్ అది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే రేపు ఈ పుస్తకం ఎక్కడ వదిలి వెళ్తాను నేను, కాస్త నీట్గా డిజైన్ చేయండి. అది కనిపిస్తాను వీలైతే ఇక్కడ తెలుగు అక్షరాలు బదులు సంస్కృత అక్షరాలు రాయండి. అది చాలా మంచిది. ఇది రాసినా పర్వాలేదు. దేని ఏదో అంచేది ఏముందనమాట, ఎలా రాయాలో అర్థమవుతుంది కదా, ముగ్గు వేసినట్టు. అసలు ముగ్గులన్నీ కూడా ఆ శక్తి ధారను మన ఇంట్లోకి తింపుకునేటటువంటి విద్య. చివరికి ఏమైపోతుంది, రథ యంత్రం వేసుకుంటూ ఊరు బయటకు వెళ్ళిపోతున్నారు ఇల్లు విడిచేసి. అంచేత మరి సంక్రాంతి లోపల ఈ ముగ్గులు మీరు ఏమైనా మీ ఇంటి ముందు వేసుకోగలుగుతారేమో ఆలోచించుకోండి. ఇది అర్థమైంది కదా. అంచేత ఏం చెప్పారు శంకరాచార్య వారు, బ్రాహ్మీ శక్తి కావచ్చు, వైష్ణవీ శక్తి కావచ్చు, శాంభవీ శక్తి కావచ్చు, ఇవన్నీ కూడా శివశక్తి యొక్క కలయిక వల్లే ఏర్పడుతుంది అని చెప్పాడు. యంత్ర విద్యలోకి వస్తే ఈ పైన ఉన్నాయి చూడండి, నాలుగు ఊర్ధముఖ త్రిభుజాలు కనిపిస్తున్నా, పైకి నాలుగు త్రిభుజాలు ఉన్నాయి కదా. ఈ నాలుగుని కూడా శివ యంత్రాలు అంటారు, శివ త్రికోణాలు అని. ఈ కిందనే ఒకటి రెండు మూడు నాలుగు, ఇదైతే ఐదు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు. మనోబుద్ధి చిత్త అహంకారాలు అనేటటువంటి అంతర్గత శక్తులను పంచేంద్రియాల ద్వారా ఉపయోగించుకోగలిగితే శివశక్తి కలిసినది అని అర్థం. అంతకంటే పెద్ద మీకు తెలియనిది చేత కానిది ఏం లేదు. ఇప్పుడు కూడా మీ శరీరాలు దేని బట్టి ఉపయోగించుకోగలుగుతున్నారు, పంచేంద్రియాలు ఉపయోగించుకుంటున్నారు, అందులో నాకు డౌట్ లేదు. కానీ మీ మనోబుద్ధి చిత్త అహంకారాలతో ఉపయోగించుకుంటున్నారా అన్న దాని మీద నాకు డౌట్ ఉంది. మీ మనస్సులో ఇది చేద్దామనుంది, చూస్తున్నారా అది చేయటం లేదుగా. బుద్ధి చిత్త అహంకారాలు ఏంటో అసలు మనకు తెలియదు. బుద్ధిహీనులము, చిత్తహీనులము, అహంకారహీనులము. ఇంచట ఈ పై నాలుగు చక్రాలు మనకు లేవు. అసలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లలితా సహస్రనామంలో మొట్టమొదటి చెప్పబడేటటువంటిది ఏంటంటే, నువ్వు గాలివాటాన్ని కొట్టుకుపోతూ నేను జీవిస్తున్నాను అనుకునేటటువంటి భ్రమలో ఉన్నావు. నీ చేతిలో నీ జీవితం లేదు అసలు, ఉందా? కానీ లలితా సహస్రనామం ఏం చెప్తుందంటే, శివశక్తి ఆదిత్యో ఈ మనోబుద్ధి చిత్తాహంకారాలు ఈ ఐదు ఇంద్రియాలతో కలిస్తే అసలు జీవితం మొత్తం నీ చేతిలోకి వస్తుంది. ఆ చేతిలోకి రావటం అనేటటువంటి దానికి రెండో శ్లోకంలో చెప్తాడు, కనీయాంసం పాంసం తవ చరణ పంకేరుహభవం విరంచి సంచిన్మన్ విరచయతి లోకానవికిలం మహత్యేనం శౌరీ కదమతి సహస్రేణ శిరసాం హరసంక్షుద్యేనం భజతి భస్మోద్ధూళన విధి. ఈ భస్మోద్ధూళన విధి అనేది సిద్ధి సాయి ప్రవేశపెట్టాడు. భస్మ ఇవ్వటం, భస్మోద్ధూళన విధి. తనీయాంసం పాంసం తవ చరణ పంకే వైభవం. తనీయాంసం చాలా కొంచెంగా, తనీయాంసం అంటే వెరీ స్మాల్ అని అర్థం, ఆల్మోస్ట్ ఒక కణం అనుకోండి. పాంసం తవ చరణ పంకే వైభవం. పాంసం అంటే మట్టి. తల్లిని ప్రార్థన చేస్తున్నాడు, నీ యొక్క చరణాల యొక్క ఒక చిన్న మట్టి కణాన్ని పట్టుకుని విరంచి సంచిన్నం విరచయతి లోకానవికలాన్. విరంచి అంటే బ్రాహ్మీ శక్తి, శ్రీమాతా శక్తి. మీరు అది కూడా అర్థం చేసుకోండి. గిరిదేవులు వాళ్ళు చెప్తున్నటువంటి ఆ మాతృశక్తి రాబోతుంది అనేది మీకు అవగాహన అవటానికి కూడా లలితా సహస్రనామం చాలా బాగా ఉపయోగపడుతుంది. దానికి తగినట్టు మీ ప్రవర్తన మార్చుకుంటే రాబోయేటటువంటి రోజుల్లో మీరు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. ఆ సకాలంలో సవ్యమైనటువంటి సాధన పట్టుకోగలిగి మీరే అదగలగాలి. అది టెక్నిక్ ఎక్కడైనా అంతే, ఇక్కడే కాదు నిత్య జీవితంలో కూడా. ఏది ఎప్పుడు పట్టుకోవాలో అప్పుడు పట్టుకుని ఇచ్చిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అయిపోతారు. ఈ సాఫ్ట్వేర్ అది ఇది ఉంది, 5 ఏళ్ల కిందటి వరకు దాంట్లో దిగిన వాళ్ళు చాలా బాగా ఎదిగిపోయారు. దాని తర్వాత బాగుంది లేని దిగాక ఏమైంది, డింగ్డింగ్. ఇంతట ఆ సకాలంలో చేయండి అనే చెప్పి ముట్టుకోవటం అంతా కూడా. కానీ సకాలంలో ఎంతమంది చేస్తారని మీ ఉద్దేశం, ప్రపంచంలో చాలా తక్కువ మంది పనిచేయగలుగుతారు. మిగతా వాళ్ళందరూ కూడా కబులు రాయలే. కానీ మీకు ఆ అదృష్టం ఉంది, సకాలంలో పనిచేయగలగటం. చేస్తే ఏమవుతుందట, ఆ చిన్న కణాన్ని పట్టుకుని విరంచి ఏం చేయగలిగాడు అంటే, ఇక్కడ 14 త్రిభుజాలు ఉంటాయి మీకు, లాస్ట్ ఇది 14 భవనాలను కూడా సృష్టికర్త చేయగలిగాడు. ఇంత చిన్న కణాన్ని పట్టుకుని విరంచి సంచిన్నం విరచేతి లోకాసమికలం వహత్యేనం శౌరి కదమతి సహస్రేణ శిరసాం. ఆ చిన్న కణాన్ని పట్టుకుని శేషాంశ్రయణ శిరస, దివ్య పడగలు ఉన్నటువంటి శేషుడు, ఈ లోకాలన్నింటినీ కూడా పాపం మోస్తున్నాడు ఎలాగో అలా. ఆ శక్తి అతనికి దేనివల్ల వచ్చింది? ఆ చిన్న కణం వల్ల వచ్చింది. కణం అంటే ఏదో అనుకునేది ఇదే, అక్కడే ఉంది అంతా కూడా మ్యాజిక్ అంతా కూడా. దాన్ని మీరు పట్టుకోగలగాలి. దాన్ని పట్టుకోవడానికి ఈ క్లాసులు మనం పెట్టుకుంటున్నాం. ఆ తని అంశం ఎంత ఉన్నది, చిన్నది ఉంది. ఈ సంపూర్ణ సృష్టికి ఇది బేసిస్. మొత్తం సృష్టి బిందువుతోనే ఎలా స్టార్ట్ అయింది, ఎలా వెలుగుతుంది అని చెప్పడానికి మాతృశక్తి ముందు మనకు కావాలి. అప్పుడే బిందువు ఒక రూపంగా ఏర్పడుతుంది. అది శ్రీమాత విరంచి సంచిన్మన్ ఎలాగో అలాగా లోకాన వికలాం. ఈ 14 ధ్వనాలను చేశాడు. దాని తర్వాత విష్ణు ఏం చేశాడు, పాపం శేషుడి మీద వెయ్యి తల మీద ఉన్నటువంటి దాని మీద కూర్చుని ఎలాగో అలాగే ఈ 14 ధ్వనాలని కూడా లైన్ లో పెడుతున్నాడు. హరి ఏం చేస్తున్నాడు, హరసంశుద్ధ్యైనం భజతే భస్మోధూల నదిని. ఆయన ఏం చేస్తున్నాడు, ఇక్కడ జరిగేటటువంటి తప్పకులన్నింటినీ కూడా సవరిస్తున్నాడు. శివుడిది చాలా చికాకు పరిచేటటువంటి పాపం. నువ్వు ఎంత బాగా చేసినా ఏదో ఒక లోపం పట్టుకు తీరాలి. ఆయన పట్టుకు ఏం చేయాలి, దాన్ని తుడి చేయాలి. భస్మోద్ధూళన విధి, శుద్ధి సాయితత్వం దగ్గర నుంచి ఆ భస్మోద్ధూళన విధం, ఆ భస్మాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, మరి చేత కావటం లేదు ఆ భస్మాన్ని ఎలా ఉపయోగించుకోవాలో. ఆయన ఉపయోగించుకుని మీ రోగాలను నయం చేశాడు, మీ కష్టాలను నివారించాడు, శివతత్వాన్ని చాలా పూర్తిగా ప్రకటించాడు. కానీ దాన్ని కూడా ఆయన ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు, చిత్తగ్ని కుండ సంభూత అగ్నితోనేగా. ఇంచేత ఈ గురు పరంపర అంతా కూడా ఈ లలితా సహస్రనామ స్తోత్రాలలోని ఫస్ట్ శ్లోకాన్ని ఇంకా ఉపయోగించుకుంటుంది. చివరి శ్లోకంలో ఏమవుతుంది, శ్రీ శివ శక్తి, ఈ రెండింటినీ కలపగలుగుతాం మనం. ఇప్పుడు మన మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అసలు మనం ఉపయోగించుకోవటం లేదు,